ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈరోజు కార్యక్రమం పంటకు ఎరువులు అందించడంలో మెలకువలు. ఏ మల్లన్న ఆదరవాదర ఏడుకోబోతున్నావు?
ఏం లేదు రాజన్న, రసాయన ఎరువులు కొందామని సొసైటీకి పోతున్నా.
ఆగు మల్లన్న, నేను కూడా వస్తా నీతో.
సరే జల్లి రడే, బస్టాండ్ కాడికి రా, ఇద్దరం కలిసిపోదాం.
అవును మల్లన్న, ఎన్ని బత్తలు కొంటున్నావు మరి రసాయన ఎరువులు?
4-5 బత్తాలు కొందామని పోతున్నా, కానీ గన్ని బస్తాలు ఇస్తారో లేదు.
ఎందుకు ఇవ్వరు మల్లన్న?
పోయిన సంవత్సరం ఎకరానికి 2 బత్తాలు ఇచ్చిళ్ళు, మళ్ళా ఇప్పుడు 5 బస్తాలు ఇస్తారా అంటావా రాజన్న?
అయినా గన్నిగాన బత్తాలు ఏం చేసుకుంటావు మల్లన్న? నీకాడ ఉన్నది 1 ఎకరం కదా, ఈ 2 బత్తాలు చాలదా నీకు మల్లన్న?
ఏం చెప్పమంటావు రాజన్న, పోయిన వర్షాకాలంలో 5 బస్తాలు వేస్తే పంట దిగుబడి చక్కగా రాలేదు. పెద్దమ్మాయి పెళ్లికి తెచ్చినప్పు అట్లనే ఉన్నది.
అవునా మల్లన్న? మరి పంట దిగుబడి ఎందుకు రాలేదో ఏమన్నా తెలుసుకున్నావా లేదా?
ఏముంటది రాజన్న, నేను వేసిన బత్తలు పంట సరిపోలే, అందుకే దిగుబడి రాలేదు.
నువ్వు అట్లా అనుకుంటున్నావా మల్లన్న?
అవును రాజన్న.
ఆ కారణం కానే కాదు తెలుసా నీకు?
గా కారణం కాకపోతే ఏ కారణమై ఉంటదన్న?
నేను చెప్పేది జర మంచేయను మల్లన్న. మన భూముల్లో నత్రజని శాతం బానే ఉన్నది, అందుకొరకు మనం ఈ రసాయన ఎరువును ఎక్కువగా వాడొద్దు, మన భూమి కావలసినంతగా వాడుకోవాలి.
అవునా రాజన్న? నాకు ఈ ముచ్చట తెలియనే తెలియదు. నువ్వు చెప్పింది బానే ఉన్నది, గానీ మన భూమిలో నత్రజని ఎక్కువనో లేదో ఎట్లా తెలుసుకోవాలన్న?
మనం భూసార పరీక్షలు చేసుకోవాలి మన భూమికి.
భూసార పరీక్షన? అదేందన్న కొత్తగా ఉన్నది, ఏంటన్నది కొద్దిగా చెప్పరా? అదే.
ఏం లేదు మల్లన్న, భూసార పరీక్ష ఎందుకు చేస్తారంటే మన భూములో ఏ స్థూల మరియు సూక్ష్మ పోషక పదార్థములు తెలుసుకొనుటకు ఈ భూసార పరీక్ష చేస్తారు.
అట్లనా? మరి ఈ భూసార పరీక్ష ఎడ చేస్తారన్న?
ఈ భూసార పరీక్ష మన తాలూకాలోని అగ్రికల్చర్ ఆఫీస్ మరియు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ కాలేజీలో కూడా చేస్తారు.
అన్న, ఈ పరీక్షకు ఎటువంటి మట్టి తీసుకుపోవాలి?
మన పొలంలో 4-5 చోట భూమిని కొంచెం లోపలికి తవ్వి లోపల గట్టిగా పొరలాగా ఉండే మట్టిని మాత్రమే తీసుకోవాలి. అలా 4 చోట్ల నుంచి తీసుకున్న మట్టిని ఒక దగ్గర కలిపి తీసుకోబోతే భూసార పరీక్ష చేసి పెడతారు.
అన్న, ఈ భూసార పరీక్షకు పైసలు ఏమన్నా తీసుకుంటారానే?
తీసుకుంటారు మల్లన్న, ఎందుకు తీసుకోరు? 150 నుంచి 200 రూపాయలు మాత్రమే తీసుకుంటారు.
ఈ భూసార పరీక్ష గురించి బాగానే చెప్పినావు, మరి ఇట్లా చేయడం వల్ల మనకేమన్నా లాభం ఉంటదానే?
ఏం లాభం అంటే ఈ పరీక్ష ద్వారా మనం ఏ రసాయన ఎరువులు ఎంత మోతాదులో మన భూమిలో వేసుకోవాలో తెలుస్తుంది. అంతేకాకుండా మనం వేసిన ఈ రసాయన ఎరువులను పంట కూడా మంచిగా తీసుకొని పంట దిగుబడి కూడా బాగా వస్తుంది.
ఇదేదో బాగానే ఉన్నది రాజన్న, నేను కూడా నా భూమికి భూసార పరీక్ష చేసుకుంటా.
అంతేకాదు, భూసార పరీక్ష చేసిన తర్వాత ఏ రసాయన ఎరువులు ఎంత మోతాదులో మరియు ఎప్పుడెప్పుడు చేనులో వేసుకోవాలో కూడా చెప్తారు.
ఈ రసాయన ఎరువులను మన భూమి రకం బట్టి వాడాలనా, లేకపోతే మనం వేసుకునే పంటను బట్టి వాడాలనా?
మళ్ళన్న, ఈ రసాయన ఎరువులను మన భూమి మరియు మనం వేసుకునే పంటను చూసి వాడాలి. ఉదాహరణకు నల్ల భూమి ఉందనుకో, అవి చాలా సారవంతమైన భూములు. అలాంటి భూమిలో పంట వేసేటప్పుడు రసాయన ఎరువులను తక్కువగా వాడాలి. ఇంకా పంట విషయానికి వస్తే పెసర్లు, బొబ్బర్లు వేసేటప్పుడు కూడా నత్రజని ఉన్న రసాయన ఎరువులను తక్కువగా వాడుకోవాలి.
ఈ నల్ల భూమిది అయితే బానే ఉన్నది, గానీ ఈ పెసర్ల పంటకు నత్రజని ఎందుకు తక్కువ వాడాలన్నా?
ఏం లేదు మల్లన్న, పెసర్లు మరియు బొబ్బర్ల పంటలో రైజోబియం అనే బ్యాక్టీరియా భూమిలో ఉంటుంది. ఆ బ్యాక్టీరియా వాతావరణంలో ఉండే నత్రజనిని తీసుకుని మొక్కల పేర్లకు అందిస్తుంది. అందుకని ఈ పంటలకు నత్రజని కలిగి ఉండే ఎరువులను తక్కువగా వాడుకోవాలి.
అవునా రాజన్న, ఈ రసాయన ఎరువులను వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంట కదా, గా జాగ్రత్తలు ఏందో చెప్పరాదు మరి?
అవును మల్లన్న, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పంట పెరుగుతున్నప్పుడు దానికి అవసరమైనంత నీటిని మాత్రమే పెట్టాలి. అవసరమైన దానికంటే ఎక్కువ ఇచ్చినాము నత్రజని పొటాష్లు నేల కింద పొరాల్లో లేదా మనం ఇచ్చే నీటిలో కొట్టుకోబోతాయి. ఇంకా నత్రజని విషయంలో అయితే ఎక్కువ నీళ్లు శేనికి పెట్టినప్పుడు ఆ నీళ్లు శేనలో బాగాసేపు నిల్వ ఉంటే మనం వేసిన యూరియాలో ఉన్న నత్రజని అంత వాయు రూపంలో మారి అంత వృధగా అవుతుంది. అందుకని మనం రసాయన ఎరువులు సేనుకి వేసేటప్పుడు తక్కువ నీళ్లు ఉండేటట్లు చూసుకోవాలి మల్లన్న.
సరే రాజన్న, నువ్వు చెప్పినట్లే వేస్తా. సరే గాని మన పక్క ఊళ్ళో యాదయ్య యూరియాకి వేప పిండి కలిపి వేస్తాడట. అట్లా ఎందుకు వేస్తారన్న, నీకేమన్నా తెలుసా?
ఏం లేదు మల్లన్న, ప్రతి 5 కిలో యూరియాకి 1 కిలో వేప పిండి వేస్తే అట్లా చేస్తే యూరియాను మొక్కలు బాగా పిలుచుకుంటాయి, మరియు యూరియా వాయు రూపంలో మారి ఆవిరైపోకుండా నీళ్ళలో ఉండిపోతుంది. అట్టా ఉండే ఆ నత్రజనిని మొక్కలు తమకు అవసరం ఉన్నప్పుడు ఏర్ల ద్వారా పిలుచుకుంటాయి. అంతేకాకుండా ఆ వేప పిండి వాసనకు కీటకాలు, పురుగులు, తెగులు కూడా పంటకు బాగా ఆకర్షించవు, పంట కూడా బాగానే ఉంటది.
అవునా అన్న, ఈ వేప పిండిని యూరియాతోటి కలిపి వేసిన తర్వాత ఎన్ని రోజులకు నీళ్లు పెట్టాలన్న సేనుకి?
చాలా బాగా అడిగినావు మల్లన్న, ఇది చెప్పుడు నేను మర్చిపోయినా. ఈ రసాయన ఎరువులను వేసిన 2 రోజుల తర్వాత మళ్ళీ సేనుకి నీళ్లు పెట్టాలి. అట్లా చేస్తేనే యూరియా నీటిలో కొట్టుకోపోకుండా మొక్కలకు అందుతుంది.
అవునా రాజన్న, ఈ యూరియా ఒకటే కాకుండా ఇంకా రసాయన ఎరువులు ఏమన్నా వేయాలా అన్న?
అవును, వేయాలి కదా మల్లన్న. ఈ యూరియాతో పాటు భాస్వరం, పొటాష్లు కూడా రసాయన ఎరువులు సేనులో వేయాలి, అప్పుడే కదా పంట దిగుబడి బాగా వచ్చేది.
అవునా?
భాస్వరం కలిగి ఉన్న రసాయన ఎరువునైతే విత్తనం వేయక ముందు లేదా నాటక ముందు సేనులో వేసుకోవాలి. అంతేకాకుండా ఈ రసాయన ఎరువులను మొక్కల మొదల దగ్గర, అనగా 1 మొక్కకు 5 సెంటీమీటర్ దూరంగా మరియు 5 సెంటీమీటర్ లోతుగా ఈ భాస్వరం ను మొక్కలు బాగా పిలుచుకుంటాయి అలా వేస్తే.
అన్న, ఈ పద్ధతి బానే ఉన్నది గాని భాస్వరం చేన్లు ఎట్లేసుకోవాలి?
ఏం లేదు మల్లన్న, సేనుకి తడి పెట్టిన తర్వాత ఈ భాస్వరం ఉన్న ఎరువును మొక్క దగ్గరికి పెట్టాలి. అలా చేస్తే మట్టిలో ఉన్న తేమతో భాస్వరం కలిసిపోయి పంట ఏర్లకి పోతుంది. ఇలా చేస్తే భాస్వరం అనేది వృధా కాదు, పంట దిగుబడి కూడా బాగా వస్తుంది.
భాస్వరం గురించి బాగానే చెప్పినవన్నా, మరి ఈ పొటాషియం కూడా ఎట్లేసుకోవాలని చెప్పరా? అదే
పొటాషియం కూడా అంతే అన్న, భాస్వరం లాగే విత్తనం వేయక ముందు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. ఇంకా పొటాషియం ను సేను మధ్యకాలంలో కొంత పెరిగినప్పుడు కూడా వేసుకోవచ్చు.
అన్ని భూముల్లో పొటాషియం ఇట్లనే వేసుకోవాలా, లేకపోతే ఏమైనా పద్ధతులు ఉన్నాయా అన్న?
చౌడు భూముల్లో ఎక్కువ వానలు కురిసే దగ్గర, ఇసుక భూముల్లో ఎక్కువ కాలపు పంటలో పొటాషియం ను 2 లేదా 3 దఫాలుగా వేయాలి. అట్లా చేస్తే పంట దిగుబడి కూడా బాగా వస్తుంది.
రాజన్న, మొన్న యాసంగికి నా పంట అసలే బాగా రాలేదన్న.
ఎందుకు రాలేదన్న? పంటకి నీళ్లు సరిపోలేదేమో.
నీళ్లు సరిపోయేంతనే పంటకేసుకున్నాన్న. నాకు తెలుసు భూమిలో చౌడున్నదని, అందుకే పంట రాలేదనుకుంటా.
అవును మరి, చౌడు ఉంటే పంట బాగా రాదు మల్లన్న.
భూమిలో చౌడు పోవాలంటే ఏం చేయాలన్న?
ఏముంది మల్లన్న, ఈ చౌడు పోవాలంటే భూమికి జిప్సం వేస్తే సరిపోతుంది. ఈ యాసంగికే కాదు, వర్షాకాలంలో కూడా జిప్సం ఈ చౌడు భూములకు వేసుకోవచ్చు.
సరే అన్న, ఈ జిప్సం వేసుకుంటా గాని ఈ చౌడు భూములు రోజు రోజుకి దిగబడుతున్నాయి అన్న. ఈ దిగబడు పోవాలంటే ఏం చేయాలన్న?
ఏం లేదు మల్లన్న, పెద్ద ఇసుక సేనులో వేసుకోవాలి. ఇంకా వరి పొట్టు కూడా ఈ భూములు కలిపితే కొంతవరకు దిగకుండా ఉంటాయి.
పోయిన యాసంగికి మా తమ్ముడి పంట పచ్చయి పెరిగింది గాని దిగుబడి రాలేదన్న. ఎందుకంటో?
మీ తమ్ముడు రసాయన ఎరువులు బాగా చల్లి ఉంటాడు, పంట బాగా పెరిగిపోయి ఉంటది. మీ తమ్ముడేమో పంట బాగా వచ్చింది అనుకున్నాడు, కానీ నిజానికి ఆ పెరిగిన పంట కీటకలను, పురుగులను, తేగులను బాగా ఆకర్షించి ఉంటది. దానివల్ల సేనుకి మొత్తం రోగం వచ్చి పంట దిగుబడి రాలేదు మల్లన్న.
అవునా అన్న, ఈ రసాయన ఎరువులు బాగా వాడితే భూమిలో సారవంతం తగ్గుతుందట, నిజమేనా అన్నవి?
అవును నిజమే మల్లన్న.
మరి భూములు సారవంతంగా చేసుకోవాలంటే ఏం చేయాలి రాజన్న?
మంచి ప్రశ్న వేసావు మల్లన్న. మన భూమిని సారవంతంగా చేసుకోవడానికి ఈ రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించాలి, మరియు సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు ఎక్కువగా వాడాలి.
గీ సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు అంటే ఏంటిదన్న?
జంతువులు మొక్కల చనిపోయిన భాగములు మరియు జంతు విసర్జించిన పదార్థములు, వీటన్నింటినీ భూమిలో ఉండే సూక్ష్మజీవులు కులింపజేసి, ఆ కులింపజేసి ఏర్పడిన పదార్థములే సేంద్రీయ ఎరువులు.
సేంద్రీయ ఎరువు అంటే ఇదేనా? ప్రతిరోజు మనం ఆవు పెండ, ఎడ్ల పెండ తీసి ఒక గుంతలేస్తాం కదా, అది కూడా సేంద్రీయ ఎరువేనా?
అవును మల్లన్న, అది కూడా సేంద్రీయ ఎరువు కిందికే వస్తుంది. ఇంకా ఇదే కాదు, సేంద్రీయ ఎరువులు చాలా రకాలుగా ఉంటాయి.
అవి ఏంటో కొంచెం చెప్పన్నా.
బాగా కూలిన పంట అవశేషాలు, గడ్డి జాతి మొక్కలు, గుర్రపు డెక్క మొక్కలు, గ్రామీణ వ్యర్థ పదార్థములు కూడా సేంద్రీయ ఎరువే. ఇంకా వానపాముల ఎరువు కూడా సేంద్రీయ ఎరువు కిందికే వస్తుంది.
వానపాముల ఎరువా? ఈ ఎరువు గురించి ఎప్పుడు ఇనలేదు రాజన్న, జర చెప్పరాదు.
నిజం మల్లన్న, వానపాముల ఎరువు అంట చాలా మంచిదంట మన సేనికి. మొదలు నాకు కూడా తెలియదు, అగ్రికల్చర్ కాలేజ్ లో రైతుల మీటింగ్ లో చెప్పింటారంట. ఆ మీటింగ్ లో ఒకసారి ఈ వానపాముల ఎరువు ఎట్లా చేసుకోవాలో, దానివల్ల పంటలకు వచ్చే లాభం కూడా చెప్పిండు. అప్పుడే నాకు ఆ వానపాముల ఎరువు గురించి తెలిసింది మల్లన్న.
ఈ వానపాముల ఎరువు అన్నావు కదన్న, దాని తయారీ గురించి చెప్పాను కొద్దిగా.
ఏం లేదు మల్లన్న, పశువుల ఎరువు, వివిధ రకములైన పంట అవశేషాలు, కలుపు మొక్కలకు వానపాములు తినగా విసర్జించిన పదార్థములే వానపాముల ఎరువు.
ఈ ఎరువు తయారు చేసుకోవడానికి వానపాములు ఏడ నుంచి తేవాలన్న?
రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ కాలేజ్ లో NIIT లో వెళ్ళి అడిగితే ఈ వానపాములను ఇస్తారు. ఇంకా ఈ ఎరువు ఎట్లా తయారు చేసుకోవాలో కూడా చెప్తారు. అక్కడ వానపాముల ఎరువు కూడా అమ్ముతారు. మనకు కావాలంటే అక్కడే కొనుక్కోవచ్చు మల్లన్న.
ఇదేదో బాగానే ఉన్నదన్న. మనం తయారు చేసుకోవడం కంటే అక్కడే కొనుకొస్తే సరిపోతుంది. కిలో ఎంతకు అమ్ముతారన్న?
4-5 రూపాయలకు 1 కిలో అమ్ముతారు మల్లన్న.
వేప కానుగ గింజలతో కూడా సేంద్రీయ ఎరువులు తయారు చేస్తారంట కదన్న, అది ఎట్లా చేసుకోవాలన్న?
అవును మల్లన్న, అవి కూడా సేంద్రీయ ఎరువులే. నూనె తీయగా మిగిలిన వేప, ఆముదము, కానుగ గింజల పదార్థములతో కూడా సేంద్రీయ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఈ సేంద్రీయ ఎరువులను సేనల్లో వేస్తే పురుగులు తెగుళ్లు ఎక్కువగా ఆకర్షించవు. తక్కువ ఖర్చుతో పంట దిగుబడి కూడా ఎక్కువగా వస్తది.
ఈ వానపాముల ఎరువులాగే ఈ వేప గింజల ఎరువు కూడా ఇట్లనే దొరుకుతుందా అన్న?
అవును మల్లన్న, వేప గింజల ఎరువు కూడా దొరుకుతుంది.
తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి రావడానికి ఇంకేమన్నా పద్ధతులు ఉన్నాయా రాజన్న?
ఎందుకు లేదు మల్లన్న, చెరువు ఒండ్రు కూడా పంటకు మంచి బలాన్ని ఇస్తాయి. ఈ తెలంగాణ గవర్నమెంట్ లో మిషన్ కాకతీయ ద్వారా చెరువు మట్టిని కూడా రైతుల సేనలోకి ఇస్తున్నారు. ఈ చెరువు మట్టిని ఎండాకాలంలో సేనలోకి వేసుకుంటే చాలా మంచిది.
మరి ఈ జీవన ఎరువుల గురించి చెప్పన్నా?
ఏం లేదు మల్లన్న, భూమిలో బ్యాక్టీరియా, శిలీంద్రాలు వేల సంఖ్యలో ఉంటాయి. అవి భూమిలో ఉండే మూలకాలను మొక్కలు గ్రహించే రూపంలోకి మారుస్తాయి. ఆ సేంద్రియ ఇతర పదార్థముల నుంచి విడుదల చేయించే సూక్ష్మజీవులను జీవన ఎరువులు అంటారు.
ఈ జీవన ఎరువులు కూడా సేంద్రీయ ఎరువులు లాగేమైనా రకాలు ఉంటాయన్న?
ఎందుకుండయాన్న, ఈ జీవన ఎరువులు కూడా 2 రకాలుగా ఉంటాయి. 1 నత్రజనిని మొక్కలకు అందించే రకాలు, 2 భాస్వరాన్ని విడుదల చేయించే సూక్ష్మజీవులు. అందులో 1 నత్రజనిని మొక్కలకు అందించే రకాలు, అవి బ్యాక్టీరియా, అజోస్పిరిల్లం, అజోటోబాక్టర్. ఈ సూక్ష్మజీవులు వాతావరణంలో ఉండే నత్రజనిని గ్రహించి భూమిలో స్థిరకరించి మొక్కలకు అందిస్తాయి. 2 భాస్వరాన్ని విడుదల చేయించే సూక్ష్మజీవులు, అవి బ్యాసిలస్, సూడోమోనాస్, ఆస్పర్జిల్లస్.
అన్నాకి ఈ ఎరువులను ఎట్లా వాడాలన్న పంటలకు?
వేరుశెనగ, పెసర, పప్పుశెనగ, సోయాబీన్ పంటలకు నత్రజని మరియు భాస్వరాన్ని విడుదల చేయించే జీవన ఎరువులను సమానమైన మోతాదులో విత్తన శుద్ధి ద్వారా ఉపయోగించుకోవాలి మల్లన్న.
సరే, ఈ పంటలకైతే ఇట్లా వాడుకున్నాం. మరి వరి, మొక్కజొన్న, చెరుకుకు ఎట్లా వాడుకోవాలన్న?
వరి, మొక్కజొన్న, నువ్వులు, చెరుకు పంటలకు అజిటోబాక్టర్ మరియు భాస్వరాన్ని విడుదల చేయించే జీవన ఎరువులను సమపాలలో వాడాలి. అదే బరువైన నెలలో అయితే అజోస్పిరిలం విడుదల చేయించే జీవన ఎరువులను సమపాలలో వాడాలి.
వరి పంటకు ఏమైనా జీవన ఎరువులు ఉన్నాయన్న?
ఎందుకు లేదు మల్లన్న, అజొల్లా అనే జీవన ఎరువు ఉంది కదా.
ఈ అజొల్లా ఎక్కడ దొరుకుతుందన్న?
ఇంతకు ముందు చెప్పినట్లే రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ వర్సిటీలో NIIT లో దొరుకుతుందన్న.
అన్నకి వరి పంటల మరి అజొల్లాని ఎట్లా వాడుకోవాలన్న?
కొద్దిపాటు తెచ్చిన ఈ అజొల్లాని మన వరి సేనలో వేస్తే అది దినదినానికి సేనెంత పాకుతుంది.
ఈ అజొల్లా వల్ల వరి పంటకు ఏం లాభం ఉంటదన్న?
ఈ అజొల్లా కలుపు మొక్కలు రానియకుండా చేస్తుంది. ఇంకా నత్రజనిని కూడా ఎరువులకు అందిస్తుంది. దీని వల్ల తక్కువ ఖర్చుతో మంచి పంట దిగుబడి వస్తుంది మల్లన్న.
సరే అన్న, ఈ అజొల్లా లాగే వేరే జీవన ఎరువులు కూడా పంటలకు ఏమైనా లాభాన్ని ఇస్తాయా అన్న?
ఎందుకో మల్లన్న, ఈ జీవన ఎరువులు పంటలకు మంచి పోషకాలను అందిస్తాయి. ఇంకా భూమి ఆరోగ్య పరిస్థితిని బాగుపడి మొక్కలు ఎక్కువ నీటిని, పోషకాలను గ్రహించి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి.
ఎంత మంచి ముచ్చట చెప్పినా అన్న, ఇప్పటి నుంచి నేను కూడా ఈ జీవన ఎరువులు సేంద్రీయ ఎరువులనే వాడతా అన్న.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
స్వాతి, క్లాస్ అయిపోయింది కదా, భోజనానికి వెళ్దాం పదా.
ఆ సరే రాధా.
తొందరగా పదా, నాకు చాలా ఆకలిగా ఉంది.
నాకు కూడా చాలా ఆకలిగా ఉంది రాధా, పదా.
సరే మరి ఈ రోజు కూర ఏం తెచ్చావు?
ఈ రోజు నాకు ఇష్టమైన చేపల కూర తెచ్చాను, అందుకే నాకు చాలా ఆకలిగా ఉంది రాధా.
ఏంటి చేపలా? నువ్వు చేపల కూర తింటావా?
హా, నాకు చేపలంటే చాలా ఇష్టం. ఏంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు, నువ్వు తినవా?
నాకు చేపలంటేనే ఇష్టముండదు, నాకు అసలు ఆ వాసనే పడదు. అది తింటే ఏంటి, తినకపోతే ఏంటి?
ఏంటి రాధా అలా అంటున్నావు, అసలు చేపల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అసలు చేపలు చేపలు అంటున్నావేంటి, వాటి వల్ల ఉపయోగం ఉందా?
అయ్యో, వాటిని తింటే మన ఒంటికి చాలా మంచిది. ఇంట్లో ఎప్పుడు చేపల కూర చేసినా మా అమ్మ వాటి ప్రాముఖ్యత గురించి, మరియు వాటి పోషక విలువల గురించి చాలా బాగా చెప్తుంది.
అవునా, మీ అమ్మకు అంత బాగా ఎలా తెలుసు?
మా అమ్మకు అన్ని ఆహారంలో ఉండే పోషక విలువల గురించి తెలుసు, ఎందుకంటే మా అమ్మ పోషకాహార నిపుణురాలు.
అవునా, మీ అమ్మకి నన్ను పరిచయం చేస్తావా?
సరే రాధా, రేపు మనకి సెలవే కదా, రేపు మా ఇంటికి రా, మా అమ్మకి పరిచయం చేస్తా. అలాగే చేపల యొక్క పోషక విలువల గురించి కూడా తెలుసుకుందాం.
సరే అయితే, రేపు తప్పకుండా వస్తాను.
హాయ్ రాధా, నీ గురించే ఎదురు చూస్తున్నాను, ఎప్పుడొస్తావా అని.
వచ్చేసాను కదా స్వాతి, మీ అమ్మగారు ఉన్నారా ఇంట్లో?
ఉన్నారు రాధా, ఒక నిమిషం ఉండు, పిలుస్తా. అమ్మా అమ్మా, తొందరగా రా.
ఏమైంది స్వాతి, అంత గట్టిగా పిలుస్తున్నావు, ఎవరు వచ్చారు?
చెప్పాన్గా అమ్మా, ఈరోజు మా స్నేహితురాలు రాధా వస్తుందని.
ఆ అవును కదా, తనేనా రాధా?
హా అవునంటీ, నేనే రాధని. బాగున్నారా?
ఆ బాగున్నా అమ్మా, నువ్వెలా ఉన్నావు?
హా బాగున్నానంటీ.
అమ్మా, అసలు ముందు రాధా మన ఇంటికి రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది.
అవునా, ఏంటది రాధా?
ఆంటీ, నిన్న స్వాతి భోజనానికి చేపల కూర తీసుకొచ్చింది కదా, అయితే నేను అన్నాను నేను చేపలు అస్సలు తినను అని. అప్పుడు తను దీనివల్ల చాలా లాభాలుంటాయి అని, మా అమ్మ పోషక ఆహార నిపుణురాలు అని, చాలా బాగా చేపల గురించి మీరు వివరిస్తారు అని చెప్పింది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను.
అవునా, ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశావు రాధా. ఇప్పుడు నీకు చేపల యొక్క పోషక విలువలేంటో చెప్తాను. అయితే ముందుగా చేపల పోషక విలువల గురించి చెప్పే ముందు, అసలు చేపలు అంటే ఏంటో, ఎక్కడ ఉంటాయో, వీటిని కృత్రిమంగా ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.
సరే ఆంటీ.
అయితే వినండి, చేపలు లేదా మత్స్యాలు మంచినీటిలో అలాగే ఉప్పు నీటిలో జీవిస్తూ మొత్తంగా 25,000 జాతులున్నాయి. చేపలు మానవ ఆహారంగా అత్యధిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. చేపల మాంసం తెల్లని కండరాలతో, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ అలాగే విటమిన్ కేలతో రుచికరమైన బలవర్ధకమైనది. అంతేకాకుండా క్రొవ్వు పదార్థములు తక్కువగా కలిగిన సులభముగా జీర్ణమయ్యే మానవ ఆహారం ఈ చేపలు. నదులు, సముద్రాలు, కాలువలు, సరస్సుల నుండి చేపలను పట్టి తేవడంతో పాటు వాటి పిల్లలను ఉత్పత్తి చేసి కృత్రిమంగా శాస్త్రీయ పద్ధతుల్లో పెంపకం చేస్తూ ఉంటారు. దీనినే శాస్త్రీయంగా జల వ్యవసాయం లేదా ఆక్వాకల్చర్ అంటారు.
సరే అమ్మా, మరి చేపల పోషక విలువల గురించి కూడా చెప్పు, దాని గురించి కూడా తెలుసుకుంటాం.
ఆ అదే విషయానికి వస్తున్నా స్వాతి, చేపలు ఉత్తమ పోషకాలని అందిస్తాయి. గుండె జబ్బుతో బాధపడుతున్న వారు చేపల్ని తినడం చాలా మంచిది. వీటిలో 18-20% మాంసకృతులు ఉంటాయి, అవి తేలికగా అరుగుతాయి.
అవునా?
అవును రాధా, చేప మాంసకృతులలో మనకు అవసరమైన 8 రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా సెలీనియం కలిగిన లైసిన్, మిథియోనిన్, సిస్టిన్ అనేవి అధికంగా లభిస్తాయి.
అమ్మా, నువ్వు నాకు ఎప్పుడూ చెప్తుంటావు కదా మనకు ప్రోటీన్లు చాలా అవసరమని, అంటే చేపల ద్వారా మనకు ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి కదా.
చాలా చక్కగా చెప్పావు స్వాతి, నువ్వు చెప్పింది నిజమే, చేపల ద్వారా మనకు ఎన్నో రకాల ప్రోటీన్లు లభిస్తాయి.
ఆంటీ, ప్రోటీన్లు కాకుండా మనకు చేపల ద్వారా ఇంకా ఏమైనా ముఖ్యమైన పదార్థాలు లభిస్తాయా?
నీ సందేహం నిజమే, మనకు చేపల ద్వారా క్రొవ్వు పదార్థాలు కూడా లభిస్తాయి. చేపల రకం, వాటి వయస్సును బట్టి వీటిలో క్రొవ్వు 0.2-20% వరకు ఉంటుంది. కానీ మనకు లభించే ఈ క్రొవ్వు చాలా నాణ్యమైనది.
అమ్మా, చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తాయని చెప్పావు కదా, మరి దాని పాత్ర ఏంటి?
వీటి వల్ల పిండంలో ఉండే మెదడు పెరుగుదలకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు దోహదపడతాయి. దానితో నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పెరుగుదలతో పాటు మనకు చేప నుండి లభించే క్రొవ్వులో విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ ఏ అలాగే విటమిన్ కే మన శరీరానికి తేలికగా అందుతాయి. అంతేకాక నీటిలో కరిగే విటమిన్లు అయిన థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్లు వంటివి చేపలలో అధికంగా ఉంటాయి.
చేపల శరీర భాగాల్లో ఉండే ఉపయోగాలు మీకేమైనా తెలుసా ఆంటీ?
ఆ తెలుసు రాధా, చేపల కాలేయంలో ఉండే విటమిన్లు మన ఎముకలకు పెరుగుదలనిస్తాయి. అంతేకాక చేపలను తినడం వలన మంచి కంటి చూపు లభిస్తుంది.
ఆంటీ, సముద్ర ఆహారం అంటే ఒక్క చేపలే కాదు కదా, రొయ్యలు, పీతలు కూడా వస్తాయి కదా, వాటిలో ఉండే పోషక విలువలు కూడా చెప్తారా?
బాగా అడిగావు రాధా, రొయ్యల్లో కూడా అధిక నాణ్యతను కలిగిన ప్రోటీన్లు, విటమిన్లు, క్రొవ్వులు మరియు ఖనిజాలు లభిస్తాయి. విటమిన్ B6, విటమిన్ B12, నియాసిన్ అలాగే ఇనుము, సోడియం అధికంగా లభిస్తాయి. అంతేకాకుండా రొయ్యల్లో 9 రకాల ఎమైనో యాసిడ్లు ఉంటాయి. అవి మానవ శరీరానికి ఎంతో అవసరం. అలాగే 100 గ్రాముల రొయ్యలలో 25 గ్రాముల ప్రోటీన్లు కలిగి ఉంటాయి. అయితే ఈ కాలం పిల్లలు క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్లకు రొయ్యలు మంచి ఆహారం. ఎందుకంటే రొయ్యల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల రొయ్యల్లో 115 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.
ఆంటీ, రొయ్యలలో రొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయని విన్నాను, మరి దాని సంగతేంటి?
నీకు చెప్పిన వారు ఎవరో సరిగ్గా చెప్పలేదు అనుకుంటారాదా? అసలైతే రొయ్యలలో క్రొవ్వు పదార్థాలు సగటు మొత్తం కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ క్రొవ్వు పదార్థాలు శరీరానికి ఎలాంటి హాని కలిగించవు. దీని వలన శరీరంలో అధిక క్రొవ్వు పదార్థాల స్థాయికి దారితీయదు.
చేపలలో ఉన్నట్టే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు రొయ్యల్లో కూడా ఉంటాయా ఆంటీ?
చేపలతో పోలిస్తే రొయ్యలలో దాదాపు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన గుండెపోటు సమస్యలు మరియు రక్తపోటు సమస్యలు నివారించబడతాయి. ముందుగా చెప్పుకున్నాం కదా, రొయ్యల్లో విటమిన్ B6, విటమిన్ B12, నియాసిన్ ఉంటాయని. అవి ఉండటం వలన కండరాల నిర్మాణానికి మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదపడుతుంది.
రొయ్యలలో చెప్పినట్టుగా ఇనుము ఖనిజం అధికంగా ఉంటుంది అన్నారు. ఇనుము ఉండటం వలన మన శరీరంలోని రక్తంకు ఉపయోగపడే హిమోగ్లోబిన్కు తోడ్పడి ఆక్సిజన్ అన్ని భాగాలకు పంపిణీ చేస్తుంది కదా ఆంటీ.
నువ్వు చెప్పింది అక్షరాల నిజం రాదా, చాలా బాగా చెప్పావు. ఒక ఇనుము ఖనిజం ఏమిటి? రొయ్యలలో సెలీనియం, జింక్ ఖనిజ లవణాలు ఉండటం వలన అవి మన రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనితో పాటుగా ఫాస్ఫరస్, రాగి మరియు మెగ్నీషియం ఉండటం వలన ఎముకలు బలంగా తయారవుతాయి.
మరి పీతల గురించి ఆలస్యం ఎందుకంటి? వాటి గురించి కూడా చెప్పండి.
పీతలలో మనకు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, క్రొవ్వు పదార్థాలు వంటివి లభిస్తాయి. అయితే పీతలలో మనకి అధికంగా ప్రోటీన్ పాత్ర చాలా ముఖ్యమైనది. పీతలలో మనకు అధికంగా నాణ్యత కలిగిన ప్రోటీన్లు కలిగి ఉండటంతో వీటిలో బంధన కణజాలములు లేకపోవడం వలన వీటిని ఏ వయస్సు వారు తిన్నా తేలికగా జీర్ణమవుతుంది.
అవునా ఆంటీ, ఈ విషయం ఇంతవరకు నాకు తెలీదు. ఇంకా మిగిలిన వాటి గురించి కూడా తెలియచేయండి.
నీ ఆతృత చూస్తూ ఉంటే ఇంకా చెప్పాలని అనిపిస్తుంది. పీతలలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా పీతలలో ఒమేగా-3 పాలీ అన్సాచురేటెడ్ ఆమ్లాలు కలిగి ఉంటాయి. ఈ ఒమేగా-3 ఆమ్లాలు దుడుకు ప్రవర్తనను నివారిస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది.
ఆంటీ, ముందు చెప్పారుగా ఖనిజాలు లభిస్తాయి అని, పీతలలో ఏ ఖనిజం ఎక్కువగా ఉంటుంది?
పీతలలో సెలీనియం ఎక్కువగా లభిస్తుంది రాధా. ఇది కణాలకు మరియు కణజాలాలకు నష్టాన్ని నివారించి మానవ రక్షణ వ్యవస్థలలో కీలక పాత్ర పోషిస్తుంది.
సరే ఆంటీ, ఇంక వెళ్ళొస్తాను. స్వాతి, రేపు స్కూల్లో కలుద్దాం. బాయ్.
బాయ్ రాధా.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో చేపలతో తయారు చేసే కట్లెట్ గురించి తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలేంటో చెప్పేస్తాను. చేపల కట్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు: చేపలు 3-4, ఉల్లిపాయలు 1/2 కప్పు, వెల్లుల్లి 3 రెమ్మలు, అల్లం 1 అంగుళం ముక్క, గుడ్లు 2, గరం మసాలా 1 టీ స్పూను, కారం పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, బ్రెడ్ పొడి 1/2 కప్పు, కొత్తిమీర సరిపడినంత, నూనె వేయించడానికి నీరు సరిపడినంత, ఉప్పు సరిపడినంత. కావాల్సిన పదార్థాలు వినేశాం కదా, ఇక మనం తయారీ విధానమేంటో వినేద్దామా? ముందుగా కడాయి తీసుకుని నీరు పోసి వేడి చేయాలి. నీరు వేడి అయ్యాక చేపలు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. చేపలు బాగా ఉడికిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. వేరొక కడాయి తీసుకుని నూనె పోసి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత ఉడికిన చేప ముక్కలు, గరం మసాలా, ఉప్పు, కారం పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. పొయ్యి ఆర్పేసుకుని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. మసాలా కలిసిన చేపలకు 1 పచ్చిగుడ్డును వేసి కలుపుకోవాలి. గుడ్డు సొన మెత్తగా సమానంగా కలపడానికి చేతులతో కూడా కలపవచ్చు. వేరొక గిన్నె తీసుకుని 2వ గుడ్డును పగలగొట్టి సొన వేసుకోవాలి. గుడ్డు కలుపుకున్న మసాలా చేప మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకుని కట్లెట్ మాదిరి చేతులతో ఒత్తుకోవాలి. మనకు కావలసిన ఆకారంలో ఈ కట్లెట్లను చేసుకోవాలి. చేసుకోవచ్చును. కట్లెట్లను ముందుగా పక్కన పెట్టుకున్న గుడ్డు సొనలో ముంచి బ్రెడ్ పొడిని పూతలా పూయాలి. తరువాత వీటిని సన్నని సెగ మీద నూనె వేసి వేయించుకోవాలి. రెండు వైపులా గోధుమ రంగులో బాగా వేగిన తరువాత పక్కకు తీసుకోవాలి. విన్నారు కదా శ్రోతలు, మాంసాహార ప్రియులను నోరూరించే గుమగుమలాడే చేపల కట్లెట్ తయారీ విధానం అందరూ చేసుకుంటారు కదా. ఇక మనం దీనిలోని ఆరోగ్య లాభాలు, పోషక విలువలు ఏంటో ఒకసారి వినేద్దామా? పోషక విలువలు: ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి, డి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఆరోగ్య లాభాల విషయానికొస్తే, గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఆహారంగా ఇవ్వడం వలన కడుపులోని బిడ్డ యొక్క మెదడు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. పెద్దవారిలో కీళ్ల నొప్పులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. పిల్లలలో టైప్ 1 మధుమేహంను దూరం చేయవచ్చు. కనీసం వారంలో ఒకసారైనా ఆహారంగా తీసుకోవటం వలన గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. వచ్చే వారం మరొక వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగని శీర్షికకు స్వాగతం. ముందుగా గత వారం ప్రశ్నలు, వాటికి సమాధానాలు, విజేతల వివరాలు తెలుసుకుందాం. గత వారం మొదటి ప్రశ్న: గాంధీ గారి ఆలోచనలపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథము ఏది? దీనికి సమాధానాలు: ఏ భగవద్గీత, బి మహాభారతం. సరైన సమాధానం ఏ భగవద్గీత. ఎందుకనగా గీతా పఠనం వలన ఆయనకు ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యత, నిష్కమ కర్మ విధానము వంటపట్టాయి. అన్ని మతాలు దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని గాంధీజీ గ్రహించారు. గత వారం రెండవ ప్రశ్న: మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఏ రోజున జన్మించారు? ఈ ప్రశ్నకు సమాధానాలు: ఏ అక్టోబర్ 2, 1896, బి అక్టోబర్ 2, 1869. సరైన సమాధానం బి అక్టోబర్ 2, 1869. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గుజరాత్ లోని పోర్బందర్ లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబంలోని కరమ్చంద్ గాంధీ పుతలీబాయ్ దంపతులకు జన్మించారు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు శ్రీహితులు: డాక్టర్ స్వరూప దోమలగూడ, జి గణపతి బొటలకోడూరు, జనగామ శృతి కామారెడ్డి, హైమ కరీంనగర్, రవిరాజ్ గోపులాపురం, శ్రీరామ్ కరీంనగర్. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు నీలోఫర్ అదోని, రామారెడ్డి విఠల్. రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు ఎల్ శిరీష రుక్మాపూర్, పి ముకుందారావు శ్రీకాకుళం. విజేతలందరికీ చేరికబుర్లు తరపున మా అభినందనలు. ఇక ఈ వారం మొదటి ప్రశ్న: జీవనశైలి రుగ్మతల నేపథ్యంలో చేపల పోషక విశిష్టత. సమాధానాలు: ఏ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉండడం, బి అధికంగా మాంసకృత్తులను కలిగి ఉండడం. ప్రశ్న మరోసారి: జీవనశైలి రుగ్మతల నేపథ్యంలో చేపల పోషక విశిష్టత. సమాధానాలు: ఏ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉండడం, బి అధికంగా మాంసకృత్తులను కలిగి ఉండడం. ఈ వారం రెండవ ప్రశ్న: సెలీనియం అధికంగా ఉండే సముద్రాహారం. సమాధానాలు: ఏ రొయ్యలు, బి పీతలు. ప్రశ్న మరోసారి: సెలీనియం అధికంగా ఉండే సముద్రాహారం. సమాధానాలు: ఏ రొయ్యలు, బి పీతలు. గత వారం లాగానే ఈ వారం మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9492927422 నెంబరు మరొకసారి 9492927422 SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు, చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.